സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
പതിമൂന്നാം അധ്യായം എനിമിതവ ശ്ലോകം.
അമാനിത്വമദം ഭിത്വം അഹിംസാ ക്ഷാന്തിരാർജവം ആചാര്യോപാസനം ശൗചം സ്ഥൈര്യമാത്മവിനിഗ്രഹഃ.
ആത്മജ്ഞാനമുനു ക്ഷേത്രക്ഷേത്രജ്ഞ വിവേക ജ്ഞാനാന്ని പൊന്നടാനికి కావలసినటువంటి అర్హతల్ విలువలు ఏమిటి అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునునికి తెలియజేస్తున్నారు. ఈ 8వ శ్లోకం నుంచి అమానిత్వం అదంభిత్వం అని ఇప్పటి వరకు మనం 8 చూశాం, స్థైర్యం వరకు చూశాం. అమానిత్వం అయిపోయింది, అదంభిత్వం 2, అహింస 3, శాంతి 4, ఆర్జవం 5, ఆచార్య ఉపాసనం 6, స్థైర్యం 7, శౌచం 7, స్థైర్యం 8. స్థిరస్య భావః స్థైర్యం. ఇవి పెంచుకోవడానికి మార్గాలేమిటి అనే విషయాన్ని చెప్పాను క్రిందటి వారం. వివేకంతో వీటిని పెంచుకోవాలి మనం. అదేవిధంగా సంకల్పం 2, సంకల్పం చేసుకోవాలి. ఇటువంటి గుణాలు నాకు మోక్షానికి ప్రయోజనంగా ఉంటాయి కనుక నేను వీటిని పెంచుకోవాలి, ఎటువంటి కష్టం వచ్చినా సరే అనే ఒక సంకల్పాన్ని చేసుకోవాలి మనసులో. 3 ఏం చెప్పాం అంటే ప్రతిపక్ష భావన. ఏవైతే మనకు లేవో, ఇప్పుడు ఒకవేళ భయం ఉన్నదనుకోండి, మనకు ప్రతిదానికి భయపడుతుంటాం. ధైర్యం మీద మనం మనస్సు చింతన పెట్టాలి, ఆలోచించాలి మనం. అదేవిధంగా మనిషికి ఎప్పుడూ కూడా కొన్ని రకాల కోపం వస్తూ ఉంటుందనుకోండి, కోపం అనేటువంటిది అసూర లక్షణం. ఆ కోపానికి వ్యతిరేక పదం ఏమిటి? శాంతి. శాంతి మీద మనస్సుని నిలపాలి. అలా అనమాట, ప్రతిపక్ష భావన అంటారు దాన్ని. ఆపోజిట్, భయం అయితే ధైర్యము, ద్వేషం ఉంటే ప్రేమని పెంచుకోవడం. అలా ఒక్కొక్కటి మనమే ఆలోచించుకోవాలి. 7, 8, 16 అధ్యాయంలో చెప్పారు మనకు కృష్ణ పరమాత్మ. అలా మనంతటా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి వాటి ప్రతిపక్ష భావనతో. ఇది 3. ఇది పెరగాలంటే మనకు సత్సంగం చాలా ఉపయోగపడుతుంది. సాధువుల సంఘం, సత్సంగం. సాధువులంటే సన్యాసులనే కాదు, ఎవరెవరైతే ఎప్పుడూ దైవ చింతన చేస్తూ దైవారాధనలో ఉంటూ దైవాన్ని గురించే మాట్లాడతారో వాళ్లతో మనం సాంగత్యం కలిసిమెలిసి ఉంటూ ఉంటే మనం సత్సంగత్యంలో ఉన్నట్టు అర్థం. అప్పుడు మనం కూడా ఆ మార్గంలో ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనకు సత్సంగత్యం దొరకడం చాలా చాలా కష్టం ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో. వెతికి వెతికి మళ్ళీ మరీ మరీ వెళ్ళాలి. దూరమైనా సరే, సమయాన్ని వెచ్చించైనా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కలిగేటటువంటి తృప్తి, శాంతి, ఆనందం దానికి ఏది కూడా సమానం కాదు. కనుక సత్సంగం. చివరిగా ఏం చెప్పాము? ఇవి పెంచుకోవడానికి మరొక సాధనం ప్రార్థన. భగవంతుణ్ణి ప్రార్థించాలి, నాలో ఇటువంటి గుణాలు పెరగడం కోసం నాకు శక్తినివ్వవలసింది పెంచుకోవడానికి అని ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. మనలో ఎటువంటి లోపాలున్నాయో మనకు తెలుసు, మనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? మనలో ఉన్న బలహీనతలు మనకు బాగా తెలుసు. కనుక ఆ బలహీనతల నుంచి బయటపడాలి అని మనం సంకల్పం చేసుకొని భగవంతుడిని ప్రార్థించి సత్సంగత్యం వలన ప్రతిపక్ష భావనతో మనం చేస్తూ ఉంటే వివేకంగా మనకు ఖచ్చితంగా ఈ యొక్క 20 విలువలు మనం సాధించగలం. సాధిస్తామా లేదా అనేది మనకు సంశయం ఉండకూడదు. అభ్యాసం చేస్తూ ఉంటే అవే వస్తాయి. ఈశ్వర కృప ఉంటుంది కదా ప్రార్థన చేసేవాళ్ళకి, మరి తప్పకుండా ఆ యొక్క బలం ఉండాలి మనిషికి. కనుక స్థైర్యం అన్నారు. స్థైర్యం అనేది కూడా చాలా అవసరం. జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి స్థిరమైనటువంటి భావన ఉండాలి. కొంతమంది ఆరంభిస్తారు పనులు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఆరంభించని ఆరంభించరు. ఒక ఆయన అన్నట, అసలు నాకు అపజయం అంటేనే ఏమిటో తెలియదండి నా లైఫ్లో అన్నట. ఫెయిల్యూరే లేదన్నట. ఏం అటెంప్ట్ చేశావు అసలు ఫెయిల్యూర్ రావడానికంటే? నేనేం అటెంప్ట్ చేయలేదు, కానీ ఫెయిల్యూర్ లేదన్నట. అటెంప్టే చేయని వాడికి, ప్రయత్నమే చేయని వాడికి, ఏ ఒక ఉద్యమాన్ని అంటే ఆరంభించని వాడికి నీకు విజయము జయము ఎక్కడున్నాయి అసలు? ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచైహి అన్నారు. అధములైనటువంటి వ్యక్తులు నా ప్రారభ్యతే దేన్ని ప్రారంభించరు అస్సలు. ఎందుకంటే మళ్ళీ విఘ్నాలు వస్తాయేమో, ఆగిపోతాయేమో, మధ్యలో ఎందుకులే అని చెప్పి ఏది ఆరంభించరు. సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా కానీ అల్లికలే కావచ్చు. మనకు రకరకాలు ఉన్నాయి కదా కళలు, 64 కళలు. ఏదో ఒకటి వంట చేయడం కూడా, ఎందుకు వంట పాడు చేస్తానో లేండి, నేను వంట చేయను ఉంటుంది. ఒక ఆవిడ కోడలు, మా అత్తగారు బాగా వండుతుందని చెప్పి అత్తగారు చేస్తూ ఉంటేనే తింటూ ఉంటుంది. ఎందుకమ్మా అంటే నేను చేసి వెళితే వంటింట్లోకి పాడైపోతాయండి. విఘ్న భయేన నీచైహి నా ప్రారభ్యతే నా ఆరభ్యతే. వాళ్ళు అధములు అంటారు వాళ్ళని. మధ్య రకాలైన మనుషులు ఏం చేస్తారు? ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్యాహ. మధ్యములైన వాళ్ళు, మీడియోకర్ పర్సన్స్ ప్రారభ్యతే ప్రారంభిస్తారు. విహతాహ విరమంతి మధ్య అంటే ప్రారభ్య విహతాహ. విహతం అంటే ఏంటి? ఒక విఘ్నం వచ్చినప్పుడు దాన్ని ఆపేస్తారు. అబ్బా కష్టంగా ఉందిరండి, క్లాసు కొంతకాలం వస్తారు, చాలా కష్టంగా ఉంది వెళ్ళడం అని అనిపిస్తుంది, రాలేదు. ఇంట్లో కూడా ఏదైనా ఒక పని మొదలు పెడతారు, విఘ్నాలు వస్తున్నాయండి వద్దులే నేను చేయలేనంటారు. ఇలాంటి యొక్క మనస్తత్వం లేకుండా ఉండడం కోసమే మనకు భగీరథ ప్రయత్నం కథలు, సముద్ర మథనం కథలు ఇవన్నీ చెప్పారు. అవి బాగా చదివితే చిన్నప్పుడు ఇట్లాంటి కథలు చదివి ఉంటే ఈ 106 అయినా 106 అయినా అంటారు చూసారా, 106 అయినా 106 అయినా నేను అనుకున్నది చేసి తీరతాను. అయితే మంచి సంకల్పాలు చూసుకోవాలి. మంచి పనులు చేయడం కోసం ఆరంభించిన తర్వాత ఆపకూడదు. మూడో రకం వాళ్ళు ప్రారభ్య ఉత్తమ జన న పరిత్యజంతి. ఉత్తములైన వాళ్ళు ప్రారంభించిన పనిని న విరమంతి. మృహుర్ముహుర్ ప్రతిహన్యమానా. విఘ్నాలు వస్తున్నప్పటికీ కూడా, అనేకమైన విఘ్నాలు వస్తున్నా కూడా వాళ్ళు ఆపరు. కష్టమైనా సరే నేను అది సాధించి తీరతాను. భగీరథ ప్రయత్నం. గంగా అవతరణం అయ్యే వరకు జనరేషన్స్ జనరేషన్స్ వాళ్ళు తపస్సు చేశారు. చివరికి భగీరథుడి టైంలో వచ్చింది గంగ. ఎంత కష్టపడ్డాడు, అమృతాన్ని చిలకడం కోసం ఎంత కష్టపడ్డారు దేవతలు అది రావడానికి. అదేవిధంగా మనం కూడా శాస్త్రం చదవడానికి చాలా కష్టాలు పడాలి, అర్థం చేసుకోవడానికి కష్టపడాలి, చాలా కష్టంగా ఉంటుంది. దానికి సమయాన్ని ఇవ్వాలి, మనస్సునివ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత మనకు ఓపిక కావాలి, శక్తి కావాలి. మళ్ళీ మనం ఒక నిరుత్సాహం రాకూడదు. నాకు ఈ జన్మలో ఏం మోక్షం వస్తుంది, వస్తే వస్తుంది తర్వాత చూస్తానంటాడు. అట్లా అనుకునే వాడికి మోక్షం రాదు. ఉత్తమ జనాహ న విరమంతి అన్నారు. ముహుర్ముహు ప్రతిహన్యమానాహ అపి. వాళ్ళకి అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినా సరే అన్నారు. విఘ్నాహ ముహుర్ముహుర్ ప్రతిహన్యమానాహ ప్రారభ్య ఉత్తమ జనాహ న విరమంతి. అని ఒక శ్లోకం. నా పరిత్యజంతి నా విరమంతి నా పరిత్యజంతి, అది స్థైర్యం అంటే. స్థిరస్య భావ స్థైర్యం. కొంతమంది ప్రతిదాన్ని స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు మధ్యలోనే, ఏది పూర్తిగా నేర్చుకోరు. అంత హాఫ్ నాలెడ్జ్ హాఫ్ కుక్కుడు అంటారు చూసారా, అట్లా ఉంటారు చాలామంది. అందుకని 10 చోట్ల కాలు పెట్టకు, ఏదో ఒకటి చక్కగా నేర్చుకో. రకరకాల సైన్సులు చదువుకుంటూ ఉంటారు, అది నేర్చుకుంటా ఇది నేర్చుకుంటా అని రకరకాలకు పోతారు, ఒకదాని మీద సరిగ్గా సాధించలేరు. అందుకని మనకు శక్తి ఉన్నదాన్ని ఏది సాధించగలం, మన ఇంట్రెస్ట్ ఏమిటి, మనకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎందులోకి వెళితే మనం రాణిస్తాం, ఏది మనకు ఇష్టం, దాని మీద మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు పిల్లలు అంతే కదా, వాళ్ళకి ఇష్టమైన కోర్సులోకి మనం వెళ్ళనిమో. అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి నువ్వు కూడా ఇంజనీరింగ్ చదవాలంటాడు. వాడికి ఇష్టమైన దేంట్లో దాన్ని వదిలిపెట్టాం కదా మనం. ఏది చదివితే ఎక్కడికి వెళితే మంచి బాగా డబ్బులు వస్తాయో అది ఆలోచిస్తుంది అమ్మ నాన్న గారు, వాళ్ళు ఆలోచిస్తారు. వాడికి అది ఇష్టమే ఉండదు. ఇంజనీరింగే కాదు, ఏదైనా సరే కళల్లో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలియాలంటే మనకు చిన్నప్పుడే పెడతారు పరీక్ష, అక్షరాభ్యాసం అప్పుడే వాడి దగ్గర రకరకాలైనవి పెడతారు. వాడికి ఏది ఇష్టమైతే అది తీసుకుంటే వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది మనకు. ఒక్కొక్కళ్ళు అయితే ఎప్పుడు మృదంగం వాయిస్తూనే ఉంటారు, వాడికి డబ్బా పెట్టుకుని వాయిస్తుంటాడు, డబ్బా పెట్టుకుని వాయిస్తుంటాడు, లేకపోతే రకరకాలైనటువంటి వాడికి సంగీతం అంటే ఇంట్రెస్ట్ అని అర్థం. కొంతమంది అయితే ట్యూబులకి ట్యూబులు అట్లా పెట్టుకొని నీళ్లు పైపులు ఇట్లా పెడుతుంటాడు, వాడికి అంతా ఇంజనీరింగ్ టైప్ అనమాట. అట్లా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అలాంటి పద్ధతిలో వెళితే మనకు అందులో స్థిరంగా ఉండగలం. ఒకవేళ మనం తీసుకున్నామే అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, లేకపోతే రెండు విధాల చెడిపోతాం. మనకి ఇంట్రెస్ట్ అయినది రాదు, తీసుకున్న దాంట్లోనూ సరిగ్గా చదవం, అప్పుడు టైము జీవితం వృధా అయిపోతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్న వ్యక్తి, ఇప్పుడు మనకు ప్రాపంచికంలో స్థిరత కాదు కావాల్సింది, ఆత్మజ్ఞాన విషయంలో స్థిరంగా ఉండాలి మనం. అంటే మనం మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, సత్సంగంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, ప్రతిపక్ష భావనలో స్థిరంగా ఉండాలి, వివేకం అనేది ఎప్పుడూ వివేక బుద్ధితో ఉండాలి, అలా అనమాట. తర్వాతది 9వది, ఆత్మ వినిగ్రహ. ఇక్కడ ఆత్మ అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు, వీటిని నిగ్రహించడం. ఆత్మ వినిగ్రహ, ఈ ఇంద్రియాలని మనస్సుని మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం కఠోపనిషత్తులో కూడా చూసాం, ఇంద్రియాణి హయానాహు విషయాన్ స్తేషు గోచరాన్. ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి, మనో నిగ్రహం లేని వ్యక్తి ఏది సాధించలేడు. అందుకే యోగాభ్యాసంలో మొదట చెప్పేది అదే, యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. నీ యొక్క ఆలోచనలను ఇష్టం వచ్చినట్లుగా పోకూడదు. ఎలాగైతే సూదిలోకి దారం ఎక్కించాలంటే దారాన్ని మెలుస్తాం, మెలిచి ఎక్కిస్తాం, అదేవిధంగా మన మనస్సు మన ఇంద్రియాలన్నీ కూడా ఒకవైపే నడవాలి. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం అన్నారు, అలా ఇంటిగ్రేషన్ అంటారు దాన్ని. వినిగ్రహ అంటే అదే, మనస్సు మనం మాట్లాడే మాట, మనం చూసేటువంటి వినేటటువంటివన్నీ కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఏది పడితే అది తినడం, తినాలనిపించిందల్లా తినడం, చూడాలనిపించిందల్లా చూడడం, చెయ్యాలనిపించిందల్లా చేయడం చేయకూడదు. ఇది నా ఆధ్యాత్మిక మార్గానికి, నా శరీర ఆరోగ్యానికి, నా మనస్సుకి ఇవి మంచివా కాదా అని ఆలోచించాలి. ఎందుకండి పట్టిపోవడం ఎంతోసేపు పట్టదు, ఒక బంతి పైనుంచి మెట్టు మించి పట్టడానికి ఎంతసేపు పడుతుంది, ఎక్కడం పైకి ఎక్కడం కష్టం, పడడం చాలా తేలిక. అందుకని ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాలని పాటించడం కష్టమే, అయినప్పటికీ కూడా వాటి యొక్క ప్రయోజనం చాలా ఉంటుంది. తర్వాత చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసే వాళ్ళకి త్వరగా పెద్ద అయ్యేటప్పటికీ వాళ్ళకి స్వాధీనంలో ఉంటుంది మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. అందుకని ఒక నాలుకని జయిస్తే చాలు, అన్ని జయించినట్లే. తినే నాలుకని, మాట్లాడే నాలుకని జయించు, మిగతా ఇంద్రియాలన్నీ జయించవచ్చు. అది జయించలేరు మనుషులు, చాలా కష్టం. జింహ చాపల్యం, వాగుడుకాయ అంటారు చూశారా, అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా తినడం, ఈ రెండింటిని మనం కొంచెం నియంత్రించామంటే మిగతా ఇంద్రియాలన్నీ చెప్పిన మాట ఉంటాయి. నాలుగును ఒక్కదాన్ని కనుక కంట్రోల్ పెట్టామంటే మిగతా అవన్నీ కంట్రోల్లో ఉంటాయట. ఎందుకంటే ఇదే పవర్ఫుల్, ఎందుకంటే రెండు పనులు చేస్తున్నది. ఇది మాట్లాడే నాలుక, తినే నాలుక. ఈ ఒక్కరోజుకే కదా, ఈ ఒక్కరోజుకే కదా పదరా తిను అంట. తీపి పదార్థాల్లో ఎంత నెయ్యి వేయాలి, ఎంత వేయకూడదు అది తెలియాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇది వేస్తే ఎంత నష్టం. ఎంత బాగుందండి రుచి, ఉప్పు కారం లేకుండా భోజనం ఏమిటండి అన్నారు. ఉప్పు కారం వేస్తే రుచిగానే ఉంటుంది, కానీ తర్వాత ఉంటుంది భజన. భజన అంటే ఏముంది, డాక్టర్ గారు బీపీ అంటారు, షుగర్ అంటారు, రకరకాల వ్యాధులు. అందుకని ఇంద్రియ నిగ్రహం, ఆత్మ వినిగ్రహ అన్నారు. కనుక అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు కూడా అనవసరంగా అవతల వాళ్ళని బాధ పెట్టడం కూడా చేయకూడదు. వాక్ నిగ్రహం, చాలా తేలికగా మాట్లాడేయటం అందరినీ, తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నందుకు, ఇక ఇలాగ ఎప్పుడు మాట్లాడను అని నిర్ణయించుకోవాలి, ఆ సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున చేస్తే కొన్ని ప్రదక్షిణాలు ఎక్కువ చేయాలి దేవుడికి, ప్రాయశ్చిత్తం అన్నమాట అది. తర్వాత శ్లోకం చదువుతాం ఇప్పుడు మనం. ఆత్మ వినిగ్రహ అంటే మనస్సు, శరీరం, ఇంద్రియాలు మూడు చెప్పాను. మనస్సుని నిగ్రహించడం, ఇంద్రియాలను నిగ్రహించడం, శరీర నిగ్రహం కూడా. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన కర్తవ్యం, ఎందుకంటే శరీరం ఒక సాధనం మోక్షానికి. అటువంటి సాధనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఇంద్రియాల బలహీనతల వల్ల శరీరం దెబ్బతింటుంది. ఈ శరీరం దెబ్బతింటే ఈ శరీరం మనకు సహకరించదు. శరీరం అనారోగ్యంగా ఉన్నదనుకోండి, అప్పుడు మనసు సహకరించదు. మనసు సహకరించకపోతే శాస్త్రం ఎట్లా వంటపడుతుంది? కనుక శాస్త్రం వంటపడాలంటే మనసు సరిగా ఉండాలి. మనసు సరిగ్గా ఉండాలి అంటే ఇంద్రియాల సహాయం కావాలి. ఇంద్రియాల సహాయం కావాలి అంటే శరీర సహాయం కావాలి. కనుక శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీ, ఉదాహరణ అదే కదా రథం. రథం ఉంది, యజమాని కూర్చున్నాడు లోపల. యజమాని ఒక చోటికి చేరాలి క్షేమంగా. ఆయన క్షేమంగా చేరాలంటే ఎంతమంది మీద ఆధారపడి ఉన్నది? రథం మీద ఆధారపడింది. రథచక్రాలు, గుర్రాలు, ఆ గుర్రం నడిపే సారథి, ఆ గుర్రాన్ని పట్టుకున్నటువంటి కళ్ళాలు అన్నీ బాగున్నాయండి. అప్పుడప్పుడు గుర్రాలు కుడివైపు పోమంటే లెఫ్ట్కి పోతాయి అన్నట్ట. బ్రేక్ సరిగ్గా లేదన్నాడు. కారు ఫస్ట్ క్లాస్ కారు, బ్రేక్ సరిగ్గా లేదన్నాడు. ఏమవుతుంది అప్పుడు? కనుక ఒక్కటి సరిగ్గా లేకపోయినా కూడా గమ్యానికి చేరలే. ఈ విషయాలు మనకు తెలుసు. శరీరం కూడా ఒక సాధనం, ఇందులో జీవాత్మ ఉన్నాడు. వీడికి పరమగమ్యం మోక్షం, పరమ పురుషార్థం మోక్షం. మనిషి అయి పుట్టిన తర్వాత ఎన్ని గమ్యాలో లేవండి, ఒక్కటే గమ్యం, పరమగమ్యం. మిగతావన్నీ కూడా పొట్టకూటి కోసమే. రెండు ఇడ్లీ తినడానికి, నాలుగు ఇడ్లీ తినడానికి, అంతకంటే తప్ప ఏం లేదు. ఎంత చదువులు చదివినా, ఎన్ని ఊళ్ళు ఏలినా, ఎన్ని పేరు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎవరు చేసినా కూడా ఈ కాస్త నీడ కోసం, కూటి కోసం. కూడంటారు చూసారా, కూడంటే అన్నం, వీటి కోసం. కూటి కోసం, గూటి కోసం, గూడు అంటారు ఉండడానికి. గూడు, గూటి కోసం, కూటి కోసం. ఎవరు ఎక్కడికి పోయినా, ఆస్ట్రేలియా అన్నా పోండి, అమెరికా పోండి, ఎక్కడికి పోయినా ఇదే చేసేది వాళ్ళు. గూటి కోసం, కూటి కోసం. గృహప్రవేశం గూడు అని అర్థం. భోజనం అన్నారు. అది కాదు మనిషి యొక్క పురుషార్థం. అవి పక్షులు చేస్తూ ఉన్నాయి, జంతువులు చేస్తూ ఉన్నాయి, కానీ మనిషి పుట్టిన తర్వాత ఒక పరమ పురుషార్థం మనిషి ఒక్కడే సాధించగలడు. అది అదేమిటి అంటే మోక్షం, పరమ పురుషార్థం. నేను పుట్టింది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, మనిషి జన్మ ఎత్తింది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయం. అది రావడం కోసం, ఆ పరమ పురుషార్థాన్ని సాధించడం కోసం ఈ సాధన. దీన్ని పొందడం కోసం ఏమైనా సరే నేను అన్ని వదిలిపెట్టడానికి సిద్ధం అనే సంకల్పం రావాలి. మళ్ళీ మన చెయ్యి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. మన చెయ్యి దాటిపోయిన తర్వాత ఏం చేయలేం చెప్తుంటారు కదా మామూలుగా లోకల్లోనే. ఒరే చెయ్యి దాటితే ఏం చేస్తా, నా మాట జారితే, కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. అంటే నోరు నిగ్రహం లేకపోతే మళ్ళీ తీసుకోలేము మాట వెనక్కి. ఇంకా చెప్తారే శరీరం మీద పడిన గాయం మానిపోతుంది, హృదయం మీద పడిన గాయం మానదు. చూసారా రకరకాలవన్నీ మనకు తెలిసి, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి చాలా కష్టం. కష్టమైనా కూడా అది ఆచరించేటప్పుడు వచ్చేటటువంటి ఆనందం, శాంతి, తృప్తి మరి ఎందులోనూ రాదు. ఆత్మ వినిగ్రహ అనేది అంత అవసరం. ప్రతి క్షణం ఎలర్ట్గా ఉండాలి మనం. నేను ఆధ్యాత్మిక సాధకురాలిని, సాధకుణ్ణి, మోక్షాన్ని పొందడానికి ఏదైనా సరే వదులుకోవడానికి నేను సిద్ధమే. పృథివీం త్యజేత్ అన్నాడు. ఆత్మనో మోక్షార్థం, మోక్షార్థం పృథివీం త్యజేత్ అన్నాడు. దేన్నైనా త్యజించడానికి రెడీగా ఉండాలి. త్యాగే నైకే అమృతత్వమానశు. త్యాగాన్ని చెయ్యాలి, అన్ని వదిలిపెట్టాలి, అభిమానం అహంకారం అన్ని వదిలిపెట్టాలి. తర్వాత శ్లోకం చదువుతాం. తొమ్మిదవ శ్లోకం.
ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం.
ఇప్పుడు ఈ మోడర్న్ టైమ్స్ లో అందరు మాట్లాడేది ఏంటంటే టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. నేను ఇంకోటి పెట్టాను మైండ్ మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ తెలుసుకోరా అంటుంటా పిల్లలకి చెప్తుంటారు. తర్వాత సంపాదించేటప్పుడు మనీ మేనేజ్మెంట్ చేసుకోరా అంటారు. అంటే సంపాదించేటప్పుడు ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో, అన్ని కొనేసాయి. ఇవన్నీ బాగా తెలుసు. మన ఎమోషన్స్ని, మన యొక్క డిజైర్స్ని ఎట్లా మేనేజ్ చేయడం, ఇది తెలుసుకోవాలి మనిషి. మెథడ్ ఏమిటి దానికి? ఇవన్నీ చేయకుండా ఏమేమిటో చేస్తాం లోకంలో. మనం తెలుసుకునేటప్పటికీ సగం జీవితం అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. అప్పుడే తెలుసుంటే బాగుండేది, అప్పుడే చేస్తుంటే బాగుండేది. అయిపోయింది అదే అయిపోయింది, ఇప్పుడన్నా చెయ్యి, ఇప్పుడు చేయొచ్చుగా. ఇప్పుడు అనుకూలంగా లేదండి వాతావరణం, ఇంట్లో వాతావరణం అనుకూలంగా లేదు. చేయాలనుకున్న వాడికి అనుకూలంగా లేకపోవడం అనే ప్రశ్న లేదు. చేయాలనే సంకల్పం ఉన్నవాడికి వాతావరణాన్ని, ఇంట్లో వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటాడు. అనుకూలంగా మార్చుకునేటట్లుగా సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. కనుక మన ప్రయత్నం లేకుండా ఏది సాధించలేం. తర్వాత ఇంద్రియార్థేషు వైరాగ్యం, పదవది విలువ వైరాగ్యం. విరాగస్య భావ వైరాగ్యం, డిటాచ్మెంట్. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని. అన్నీ వద్దంటే ఎట్లాగండి అన్నాడు. ఏం వద్దు అసలు? ఇంద్రియ అర్థేషు అన్నాడు. ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ ఇంద్రియాలు కదా. ఇంద్రియాలు కళ్ళు ఏమంటున్నాయి, అది చూడు ఇది చూడు అని చెప్తూనే ఉంటుంది. ఇదే దాని పని. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటే ముందు అది కొనుక్కురా అది తీసుకురా అంటుంది. కళ్ళకు అదే పని కదా, దాని యొక్క రూప విషయం ఉంటుంది. అక్కడ చెవులకి వాటికి శబ్దాలు ఇష్టమైనది కావాలి, ఆ శబ్దాలు ఆ మ్యూజిక్ ఆ పాటలో ఆ మాటలో దానికి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. అదే అలాగే ముక్కుకు కొన్ని, ఒక్కొక్క దానికి ఎన్ని రకాలు చూడండి, నాలుకకి కొన్ని, స్పర్శకి కొన్ని, వీటన్నిటి మీద మనకు ఒక రకమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది ఆ విషయాల మీద. ఇంద్రియ అంటే ఇంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ, వాటికి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి బయట, వాటి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ విషయాలు ఉన్నాయి. అర్థ అంటే విషయాలు, ఇంద్రియ అర్థేషు, ఇంద్రియ విషయముల మీద అని అర్థం. ఇంద్రియ విషయముల మీద నీకు వైరాగ్యం కావాలి. ఏదైతే మన కళ్ళు కావాలని కోరుకుంటున్నాయో చూడాలని, ఏదైతే శబ్దాలైతే చెవులు వినాలని కోరుకుంటున్నాయో, వీటన్నిటి మీద నీకు వైరాగ్యం రావాలి. ఎందుకు అంటే వైరాగ్యం రాకపోతే నువ్వు వాటి గురించి ఆలోచిస్తావు, వాటిని గురించి ఆలోచిస్తూనే ఉంటావు, అవి పొందకపోతే కోపం వస్తుంది నీకు. పొందిన తర్వాతనే వాటిని అనుభవిస్తున్నంతసేపు మళ్ళీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, అవి అయిపోతాయేమో అని చెప్పి బాధేస్తుంది, నిన్ను ఇంకా ఇంకా బంధంలోనే పడేస్తాయి, అవి దుఃఖాన్నే ఇస్తాయి అవి నీకు. కనుక వాటిలో నీకు ఆసక్తి పెరగకూడదు. మనకి ఎంతవరకు జీవన ఉపాధికి ఎంతవరకు కావాలో అంతవరకే, కానీ దానికి మించి మనం వెళతాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంద్రియాలు బయటికి వెళ్ళడం కోసమే తయారు చేశాడు భగవంతుడు. అవి ఎప్పుడు కూడా బయటికి పరాంచిఖాని వెదృణ స్వయంభూ పరాం పశ్యతిన అంతరాత్మ అన్నారు. పరాంచిఖాని, ఖాని అంటే ఇంద్రియాలు, పరాన్ పశ్యతి బయటికి పరిగెడుతూ ఉంటాయి. అవి కాసేపు మాట్లాడకుండా కూర్చో అంటే కూర్చోలేవు, కాసేపు కళ్ళు మూసుకో, అమ్మో భయం నాకంట. కళ్ళు మూసుకోవడానికి ఏం భయం లేదు, లేదు కళ్ళు మూసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఇంద్రియాన్ని కాసేపు కూడా మనం ఆపలేం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. చేతులు అంతే కాళ్ళు అంతే, అవి ఆడకుండా ఉండవు. అది పట్టుకుంటుంది, ఇది కావాలంటుంది, అది కావాలంటుంది, అక్కడికి వెళ్తానంటుంది. కాళ్ళకు కూడా ఊరికి నేను అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఉంటుంది, ఊరికి కూర్చొనివ్వదు అది. ఎందుకంటే ఆ ఇంద్రియ విషయాల మీద ఉన్నటువంటి మమకారం, అభిమానం, వాటి మీద కోరిక, వాటి మీద వైరాగ్యం రావాలి. అవన్నీ కూడా బాధని కలిగించేవే, అవన్నీ కూడా నాకు అవసరం లేదు అనే వైరాగ్యం కావాలి. ఎలా వస్తుంది వైరాగ్యం అంటే దోషదర్శనం, ఆ పదార్థాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ ఉంది. సంక్రాంతికి తిన్నది ఆ ఎఫెక్ట్ ఒక నెల ఉంటుంది, మళ్ళీ అంత తేలిగ్గా పోదు కదా. మళ్ళీ అవన్నీ అరిగి మనకు బుద్ధి వచ్చేటప్పుడు ఇంకొక పండుగ వస్తుంది, ఇదే కదా మన కథ. రెండు కేజీలు తగ్గేటప్పుడు మూడు కేజీలు పెరుగుతాం. ఒక విషయం కాదు, అన్ని విషయాలలో అంతే. మనం ఓడిపోయిన సంఘటనలు ఎన్నో, గెలిచిన సంఘటనలు చాలా తక్కువ. ఓడిపోతూ ఉంటాం ఇప్పుడు. పెద్దగా మాట్లాడకూడదు అనుకున్నా, నోరు తెస్తే సౌండ్ సెల్ డిసెబెల్ ఎక్కడికో వెళుతుంది హై పిచ్లో, ఓడిపోతాం. కోపం రాకూడదు అనుకున్నా ఆయన వచ్చేసింది. ఎందుకంటే నేను పొందాలని ఏదో అనుకుంటాను కోరుకుంటాను, అది పొందలేకపోతాం, వెంటనే బాధ వస్తుంది. అందుకని వైరాగ్యాన్ని పెంచుకో, ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇది పదో విలువ. మనం ఈ వైరాగ్యం లేకపోతే ఏమవుతుందంటే అవి మనల్ని శాసిస్తాయి. విషయాలను మనం శాసించాలా అవి మనల్ని శాసించాలా? ఫలానది ఫలానప్పుడు చూడాలని నేను అనుకోవాలా? లేదు, రా రా చూడు చూడు అనేది పిలుస్తుంది మనల్ని. తినే పదార్థం కూడా ఇది తినాలా లేదా, ఇప్పుడు ఆకలి లేదు కదా ఎందుకులే అంటే, లేదు లేదు సాయంత్రం అయినకైతే పాడైపోతుందని చెప్పి తింటానన్న, అది మనల్ని నియంత్రిస్తున్నది. ప్రపంచం మనల్ని నియంత్రిస్తున్నది. బయట వస్తువులన్నీ మనల్ని నియంత్రిస్తున్నాయి, మనం వాటిని నియంత్రించాల్సింది. పోయి ఎట్లాగైతే కొంతమంది కుక్కను పెంచుకుంటారు, కుక్క మనం నడిపిస్తాం వాకింగ్కి, కుక్కను తీసుకెళ్తూ ఉంటాం, అది మనం వెనక నడవాలి, అది మన వెనక నడవదు, దాని వెనకాల మనం నడుస్తాం, అది ఎక్కడికి పోతే అక్కడికి మనం పోవాలి, అన్ని మురికి వాడాల దగ్గరికి తీసుకుపోతుంది అది మనల్ని. కానీ నువ్వు కుక్కను నడిపిస్తున్నావు, కుక్క నిన్ను నడిపిస్తున్నదా? అట్లాగే ఈ ప్రపంచంలో మనం వాడుకునే విషయాలు ఉన్నాయి సరే, ఫోనే కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే ఒక వస్తువు మనం వాడుతున్నప్పుడు దానికి నేను యజమానిని, ఐఎమ్ ద మాస్టర్, నేను వాటిని ఉపయోగించుకుంటున్నాను, అవి నన్ను ఉపయోగించుకోకూడదు. నాకు కావాలన్నప్పుడు నేను ఉపయోగించుకుంటాను, కానీ ఆ ఫోను ట్రింగ్ ట్రింగ్ శబ్దం వస్తూనే ఉంటుంది. అది వాట్సాప్ ఉండదు అనుకోండి, శబ్దం వస్తుంది, వచ్చి చూడు నన్ను, వచ్చి చూడు నన్ను పిలుస్తుంది. అది ఈమెయిల్ వస్తే శబ్దం వస్తుంది. ప్రతిదానికి ఒక శబ్దం ఇస్తూ ఉంటే నిన్ను ఎక్కడ కూర్చొనిస్తుంది అసలు? కళ్ళు మూయనిస్తుందా, కూర్చొనిస్తుందా? ఏదో పిలుస్తూనే ఉంటుంది. కాలింగ్ బెల్ని కొట్టి పిలిచేవాళ్ళు, దానికి తిరిగి వ్యవహారాలు, చాలా వ్యవహారాలు. పది గుళ్ళ పూజారి అంటుంటారు, చూసారా? ఆయనకి ఎంతండి బిజీ, పది గుళ్ళ పూజారి అంటే అర్థం అది. చాలా బిజీ అండి, చాలా బిజీగా ఉన్నానండి అంటాడు. ఇంత బిజీ బిజీయే ప్రాబ్లం అసలు. ఓకే, తర్వాత అనహంకార, అహంకారం లేకుండా ఉండడం అమానిత్వానికి ఆపోజిట్. అనహంకార తర్వాత 13, 12 జన్మ మృత్యు జనావ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, మొత్తం కలిపి ఒకటి, రెండో లైన్ అంతా కలిపి ఒక విలువ. దుఃఖ దోష అనుదర్శనం, అనుదర్శనం అంటే తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకోవడం. దేని గురించి అన్నారు? దుఃఖాన్ని గురించి, దోషాన్ని గురించి అనుదర్శనం. దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేని యొక్క దోషాన్ని? జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం. జన్మ దుఃఖ దోష అనుదర్శనం అంటే ఈ జన్మ అనేటువంటిదే దుఃఖంతో కూడినటువంటిది. జన్మించామంటేనే దుఃఖం ఉంటుంది అని అర్థం. మిశ్రం, పుట్టిన తర్వాత దుఃఖం లేనివాడు ఎవ్వడు ఉండడు. ఈ శరీరానికి దుఃఖం ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ శరీరానికి వచ్చిన తర్వాత అసలు దుఃఖమే ఉండకూడదంటే కుదరదు. ఆ పిల్లి అన్నట్లు నాకు పాలు తాగాలనుంది, నా మీసాలకు తగలకూడదు. పాలు తాగితే మీసాలకు తగలకుండా ఎట్లా ఉంటుంది? ఆ పిల్లి తగలకుండా తాగాలంటుంది, ఎట్లా తాగుతావు? అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న తర్వాత అసలు ఈ దుఃఖం లేకుండా ఎట్లా ఉంటుంది? దాన్ని సహించు, అంతే. ప్రారబ్ధాయ సమర్పితం వపు. ఈ భగవంతుడు ఇచ్చాడు ఈ శరీరం, లీజుకి తీసుకున్నాం మనం భగవంతుడి దగ్గర. ఇది గిఫ్ట్గా మనకు లీజుకి ఇచ్చాడు ఆయన. లీజు పర్మనెంటా టెంపరీయా? టెంపరీ. మరి లీజుకి ఇచ్చిన శరీరాన్ని పట్టుకొని ఎందుకు వేళ్లాడతావు? మళ్ళీ ఆయనకి ఇవ్వాలా లేదా? మళ్ళీ కంటిన్యూ చేస్తానండి అంటారా? లీజ్ మళ్ళీ కంటిన్యూ చేస్తానంట. అక్కడ కంటిన్యూ చేస్తావేమో, ఇంట్లో ఇల్లు విషయంలో లీజ్ కంటిన్యూ చేస్తాం, శరీరం ఈ శరీర విషయంలో కంటిన్యూ చేయలేము. ఆయన ఇచ్చాడు ఇది గిఫ్ట్గా నీకు, అంతే, ఒక లీజ్గా టెంపరీగా ఆయనకి ఇచ్చేయడమే. మళ్ళీ దీని మీద ఎక్కువగా అభిమానం, అహంకారం ఇట్లా పెంచుకోకూడదు. అహంకారం, మమకారం అది పెంచుకుంటే మళ్ళీ కష్టం వస్తుందన్నమాట. అని చెప్పడం ఈజీ అండి, ఎట్లా వదుకుంటాం? ఆయన నీ శరీరం మీద నీకు అభిమానం, అహంకారం, మమకారం వచ్చినప్పుడు నీకు సంబంధించిన వాళ్ళ మీద కూడా మమకారం వస్తుంది. ఆ మమకారం చింతనలోనే ఉంటాం ఎప్పుడు, ఇంకా దేని గురించి ఆలోచించలేవు. అందుకని దోష అనుదర్శనం అంటున్నాడు. ఈ జన్మని ఉన్నటువంటి ఈ శరీరంలో దోషాలు ఉన్నాయి, ఆ దోషాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. దోషం గుర్తు చేసుకుంటే నీకు ఎట్లా వస్తుంది మమకారం? దీని మీద రాదు, అహంకారము రాదు, అప్పుడు అనహంకారంగా ఉంటాం. జన్మ దుఃఖ దోష అనుదర్శనం, జన్మ మాత్రమేనా, దీనికి జన్మ వచ్చిన తర్వాత ఇంకో దోషం వస్తుంది వెంటనే, కొంచెం నాళ్ళ యవ్వనం తర్వాత జరా, జన్మ వస్తుందంటే మృత్యు వస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాత్ అపరిహార్య అర్థే నత్వం శోచితుం అర్హతి అన్నారు కృష్ణ పరమాత్మ. ఇన్క్యూరబుల్ డిసీజెస్, ఇన్క్యూరబుల్ యు కెనాట్ చేంజ్ అనమాట, నువ్వు మార్చలేవు. జన్మ వచ్చిందా మరణం వస్తుంది. జన్మని ఎట్లాగైతే మనం ఆనందంగా స్వీకరిస్తామో అట్లాగే మరణాన్ని కూడా స్వీకరించు. ఒక కాయిన్ తీసుకుంటే దానికి రెండు పక్కలు ఉంటుంది కదా, అంగీకరించాలి. అదేవిధంగా శరీరం వచ్చిన తర్వాత, జన్మ వచ్చిన తర్వాత మరణం కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ బర్త్. బర్త్ డెత్ వేరు వేరు కాదు, బర్త్ ఉంటే జన్మ ఉంటే మృత్యు ఉంటుంది, ధ్రువం ఖచ్చితం అని అర్థం. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మే. జాతస్యహి పుట్టినవాడికి మృత్యు ధ్రువం, జాతస్యహి ధ్రువో మృత్యు. ఈక్విడ్ శ్లోకం కాదు, వేరే శ్లోకం. మృత్యు అనేది ధ్రువం అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ మృత్యువుని కూడా మరణాన్ని కూడా నార్మల్గా భావించగలిగే శక్తిని పెంచుకోవాలి, భయపడకూడదు. చెప్పాను కదా మృత్యు ఎన్నిసార్లు వస్తుందండి మనిషికి? 3-4 times వస్తుందా? ఒకే ఒక్కసారి. కానీ మృత్యు భయం, అన్ని బాగున్నప్పుడు చాలా మమకారం దీని మీద, ఒకటే అభిమానం. ఇది పనికి రాకుండా పోతుందనుకోండి, అబ్బా ఎందుకు ఈ శరీరం, తొందరగా తీసుకెళ్ళయ్యా అంటాం. ఇది బాగున్నప్పటికీ కూడా అప్పుడే మనకు బుద్ధి రావాలి. అన్ని రోగాలు వచ్చిన తర్వాత బుద్ధి కాదు రావాల్సింది. ఇది బాగా ఉన్నప్పుడే ఆ నీ సంగతి నాకు తెలుసులే అని చెప్పాలి, ఊరిస్తుంటుంది మనల్ని. చాలా బాగున్నట్లుగా, కొంచెం మిసమిసలాడుతున్నట్లుగా, ఆరోగ్యంగా కనపడుతుంది మనల్ని, అట్లా చేయించి మనల్ని మైమరిపించేట్లు చేస్తుంది శరీరం. నేను నీ మాయలో పడను, నీ స్వభావం నాకు తెలుసు, కొద్ది రోజులు వచ్చిన తర్వాత నీకు అన్ని జవసత్వాలన్నీ విడిగిపోతాయి, ముసలితనం వస్తుంది, వణుకుతావు. జర ముసలితనం, మృత్యు వస్తుంది, మృత్యు రావడానికి మధ్యలో ఒకటి వస్తుంది ముసలితనం. ఫెంటాస్టిక్ అండి ఓల్డ్ ఏజ్ అంటారు ఎవరన్నా. ఓల్డ్ ఏజ్ చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ నో. ముసలితనం వస్తే దాని వలన వచ్చే అంటి బాధ అంతా ఇంత కాదు. ఎముకలు బలహీనమైపోతాయి, జవసత్వాలన్నీ తగ్గిపోతాయి, కళ్ళు చూపు తగ్గిపోతుంది, చెవులు వినపడవు, జీర్ణ తగ్గిపోతుంది, జీర్ణకోశం పని తగ్గిపోతుంది. ఒకటే రెండా ఈ లోపల ఉన్న మొత్తం వాటి పనిని సరిగ్గా చేయలేవు. జర ముసలితం వచ్చేటప్పుడు, మరణానికి ముందే ఇవన్నీ వస్తాయి లక్షణాలు. అట్లా ముసలి వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ఉమ్మడి కుటుంబం ఉంటే జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఇంట్లో పిల్లలు ఆ పెద్దవాళ్ళని చూసి తాతయ్య అమ్మమ్మ ఇంట్లో ఉన్నారనుకోండి, బామ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే, ఓహో మనకు కూడా రేపు ఇలాగే ముసలితనం వస్తుందా, ఇలాగే కష్టపడతామా, పళ్ళు లేకపోతే నడవడం కష్టపడతామా, చెవులు వినపడకపోతే కష్టపడతామా, ఆహారం అరక్కపోతే ఇలాగే కష్టపడాలి కాబోలని చెప్పి వాళ్ళకి కొంచెమైనా వైరాగ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. వైరాగ్యం రాకపోయినా కనీసం వివేకం అన్నా వస్తుంది, దాని మీద అంత అభిమానం పెంచుకోరు. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు పెద్దలని చూస్తూ ఉంటే, వాళ్ళు పడే కష్టం ఆ నడక ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి దేహాభిమానం విపరీతంగా పెరగదు, అహంకారం పెరగదు. ఆ కష్టం, ఆ జీవితం, శరీరం యొక్క లక్షణాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఇప్పుడు అట్లా వచ్చే ఛాన్సే లేదు ఏ ఇళ్లల్లో కూడా. ఎందుకంటే ఉంటే కదా ఉమ్మడి కుటుంబాలు, ముసలి వాళ్ళు ఉంటేనే కదండి అవన్నీ తెలుస్తాయి. బాగా ముసలితనం అయ్యేందాక ఎవరు ఉంటున్నారు పిల్లలు? వాళ్ళన్నా వెళ్ళిపోతారు, వీళ్ళన్నా ఓల్డ్ ఏజ్ హోముకు పోతారు. పిల్లలు ఉండడం లేదు కదా తల్లిదండ్రులతో, తాత ముత్తాలతో అంతకంటే ఉండడం లేదు. కనుక వాళ్ళకి దేహం మీద ఒక వ్యామోహం, ఒక అభిమానం, ఒక మెటీరియలిస్టిక్ గానే ఉంటుంది థింకింగ్ ఎంతసేపటికి. ఈ వైరాగ్యం రావడం చాలా కష్టం, దుఃఖ దోష అనుదర్శనం చాలా చాలా కష్టం. అందుకనే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరికీ కూడా విషయభోగాల మీద మనసు ఉండడానికి కారణం అదే. వాళ్ళిళ్లలో ముసలి వాళ్ళు ఉండరు, మీరు పోయి చూడండి ఎక్కడ ముసలి వాళ్ళు ఉండరు. అందుకని వాళ్ళకి ఏమిటంటే విషయ భోగాల మీద ఎప్పుడు ఉంటుంది మనస్సు. ఇది గుర్తు చేయదు కదా మనకు. ఒక ముసలి ఆయన ఇంట్లో ఉంటే, బెడ్ రిడెన్ అయ్యి ఉంటే, ఆయన అంతా కూడా మంచం మీదనే అన్ని జరుగుతూ ఉండేవి. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, మన జనరేషన్లో ఉందండి, ఇప్పుడు జనరేషన్కి లేదు. అంత బెడ్ ప్యాన్ పెట్టి ఇంట్లో మంచంలోనే అన్ని చేస్తూ ఉంటే, కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి పెరాలిసిస్ వచ్చి కష్టపడుతూ ఉంటే చూసేవాళ్ళం. నాకు అట్లాగే వచ్చింది వైరాగ్యం. అసలు అట్లా చూసి చూసి చూసే వైరాగ్యం వచ్చింది. అందరూ వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకోవక్కర్లేదు. తీవ్ర అభిమానం పెరగకుండా ఉంటుంది. అట్లీస్ట్ ఏమిటి ఈ యొక్క సృష్టిలో ఉన్న వాస్తవం ఏమిటని తెలుస్తుంది. అర్థమైందా? అందుకని పిల్లలకి అటువంటి అవకాశాలు లేవు ఇప్పుడు. కనుక జన్మ మృత్యు దుఃఖ, దానివల్ల వచ్చే దుఃఖ దోషాన్ని అనుదర్శనం చేయడం, లేక అంతేకాదు లేక కాదు అది కాకుండా మరి జరా దుఃఖ దోష దర్శనం, ముసలితనం వల్ల వచ్చేటటువంటి దుఃఖాన్ని కూడా ఆ దోషాన్ని కూడా అనుదర్శనం చేస్తుంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వ్యాధి ఇంకొకటి, రోగం అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియదు, అది ఏ విధంగా ఎంతకాలం బాధిస్తుందో తెలియదు మనిషికి. కనుక వ్యాధి దుఃఖం, జన్మరూప దుఃఖం, మృత్యురూప దుఃఖం, జరారూప దుఃఖం అండ్ వ్యాధి రూప దుఃఖం అనుదర్శనం, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అన్నారు. ఇదేమిటండి మరి? కాస్త నెమ్మదిగా హాయిగా ఉండని ఎవరే కృష్ణ పరమాత్మ అన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, చేసుకోకపోతే నువ్వు అనేక పేక మేడలు, గాలి మేడల్ని కట్టుకుంటావు అనవసరంగా. అంటే వాస్తవాన్ని తప్పించుకోవడం అన్నమాట, ఎస్కేపిజం. ఎస్కేపిజం దానికోసం ఏం చేస్తామంటే వీటిని తప్పించుకోవడం కోసం ఏదైనా కాసేపు అట్లా సినిమా, అలా సీరియల్, అట్లాంటి పుస్తకాలు ఏమైనా చదువుతుంటే మర్చిపోవచ్చు కదా. ఇది నాడు ఏం గుర్తు చేసుకోమంటే, ఎందుకు మర్చిపోవడం అంటే, గుర్తు చేసుకుంటే కష్టం అండి. అది మర్చిపోవడం కోసం మనుషులు రకరకాల సుఖాలను వెతుక్కుంటాడు మనిషి. నువ్వు వెతుక్కున్నంత మాత్రాన ముసలితనం రాకుండా పోతుందా? వ్యాధి నీ దగ్గరికి రాకుండా పోతుందా? మరణం నీ దగ్గరికి రాకుండా పోతుందా? కనుక నువ్వు తప్పించుకున్నంత మాత్రాన వాస్తవమైనటువంటి దాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఎప్పుడు దాన్ని తప్పించుకోనేటానికి ప్రయత్నం చేస్తే అది నిన్ను వెంటాడుతుంది. అప్పుడు దానివల్ల వచ్చే బాధ అతి తీవ్రంగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా దాన్ని అలా చూడాలి మనం. మనం చూసామంటే జన్మ మృత్యు, ఎక్కడ జన్మ ఉంటుందో మృత్యు ఉంటుంది. శరీర ధర్మం వ్యాధి, సో వాట్? ముసలితనమా, సో వాట్? అట్లన్నాం అనుకోండి, అవి మనల్ని బాధించం, వస్తాయి కానీ బాధించం. అది యాక్సెప్టెన్స్ అంటారు, దాన్ని అంగీకరించడం. స్వాభావికమైనటువంటి దోష గుణాలున్నటువంటి ఈ శరీరాన్ని దాన్ని దానిగా చూడాలి. దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామంటే మనం కష్టపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. శరీర అభిమానం వలన మనం పడే నరకం అంతా ఇంత కాదు. వ్యాధిగ్రస్తం ఇది, శరీరం అనేది వ్యాధి లేకుండా ఎక్కడా ఉండదు. కనుక వచ్చినప్పుడు ఓకే అంతే, అనుదర్శనం అన్నమాట. తర్వాత పదవ శ్లోకం.
అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమసిచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు.
జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోష దర్శనం పన్నెండవది అయిన తర్వాత పదమూడవది చెప్తున్నారు. ఆసక్తి అని ప్రపంచంలో సుఖము ఉన్నది దుఃఖం ఉన్నది. శరీరం మంచిదా కాదా అంటే మంచిది కాదు చెడు కాదు. శరీరం అన్నదానికి మంచి ఉంది, దీనివల్ల ప్రయోజనం ఉన్నది, దీనివల్ల కష్టాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మంచా చెడా అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది ప్రపంచంలో. ఎదుగుట తరుగుట, వెలుగు నీడ. కనుక ఎప్పుడు కూడా ఇది ఇలా ఉందా అలా ఉందా అని చెప్పి తర్జుమా చేయకూడదు, తర్జన భర్జన చేయకూడదు. వాస్తవికతని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సుఖం ఉంది దుఃఖం ఉన్నది ప్రతి దాంట్లో, ప్రతి ఇంద్రియ భోగంలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. ఆ మైనస్ పాయింట్లో మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. అప్పుడు దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు నా దుఃఖానికి కారణం ఎవరు అని పదిసార్లు ఆలోచిస్తాం. పది ఒక్కసారి జరుగుతుంది ఆ ఇన్సిడెంట్, వంద సార్లు ఆలోచిస్తాం. ఒకరోజు కాదు, నెలల తరబడి అవి జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. కుమ్మరి పురుగు తొలవడం అంటారు, చూసారా? కుమ్మరి పురుగు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది ఒక్కొక్క ఇన్సిడెంట్ మనిషిని మనస్సులో. జరిగిపోయింది, ఎప్పుడు అయిపోయింది, అవసరం లేదు కదా, అయినా ఎందుకు ఆలోచిస్తామంటే దెబ్బతిన్నది అహంకారం. అహంకారం దెబ్బతినేటప్పటికీ తట్టుకోలేదు. ఆ వ్యక్తి ఏదో అన్నాడు, నన్ను అన్నాడని వాళ్ళు కారణం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నది దోషం, బయట లేదు దోషం. దుఃఖం రావడం అనేటువంటిది సహజం. ప్రపంచంలో ఒక వ్యవహారం చేసేటప్పుడు ఒక వ్యక్తితో కానీ ఒక విషయంలో కానీ అది జయం ఉంటుంది, అపజయం ఉంటుంది. మనం అనుకున్నట్లుగా అది ఫలాన్ని ఇవ్వకపోవచ్చు. మనం చేసే పని, చేసిన పని వలన వచ్చే ఫలం. కర్తగా భోక్త, భోక్తగా మనం అనుభవిస్తూ ఉంటాం. కర్తగా చేస్తూ ఉంటాం, భోక్త ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు మనిషి ఎట్లా ఉండాలి? కర్తగా భోక్తగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే, కర్తగా ఉన్నప్పుడు ఈశ్వర అర్పణ బుద్ధితో చేయాలి. కొన్ని మనకిష్టం ఉండవు, చేయాల్సి వస్తుంది. మనకిష్టమైనవి చేయడానికి ఆస్కారం ఉండదు కొన్ని, ఇలా ఏర్పడుతుంది పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఇష్టపడు. చేసేటప్పుడు భగవంతుడా నీకోసం చేస్తున్నానని చెప్పి దాన్ని ఈశ్వర అర్పణ బుద్ధితో చెయ్యి. లేకపోతే ఒకటే స్ట్రెయిన్ మనస్సుకి. చేసిన తర్వాత ఫలం వస్తుంది, ఆ ఫలాన్ని అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఎందుకు అనుభవించాలి నేను అని అడగకూడదు. ఇది ప్రసాదం, భగవంతుడు ఇచ్చాడు అంతే, అనుభవించు. నేను ఎందుకు అనుభవించాలి ఈ బాధని, ఈ ఫలాన్ని అంటే నీకు అవసరం, యు డిజర్వ్ ఇట్. అది అనుభవిస్తే కానీ నీకు బాగా పాఠం రాదు బుద్ధి. అందుకని భగవంతుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు నీకు. భగవంతుడు ఇస్తుంటాడు. అందుకని జీవితంలో లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అలా నేర్చుకునేవాడు బుద్ధిమంతుడు. నాకు ఎందుకు ఇట్లా జరగాలి, అట్లా ఎందుకు జరగాలి, వాడు అట్లా ఎందుకు అన్నారు అడగకు. భగవంతుడిని ఎప్పుడూ ఎందుకు చేస్తున్నాడు భగవంతుడిని అడగద్దు. ఏని మీద కూడా ఆసక్తిని పెంచుకోకుండా నీ పని నువ్వు చేస్తూ ఉండు. అసక్తిహీన అనభిష్వంగ, ఆసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడం. కుటుంబంలో వారి మీద కానీ ఎవరి మీద అయినా సరే అభిమానం ఆసక్తిని పెంచుకోవద్దు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అనభిష్వంగ అంటే విపరీతమైనటువంటి ట్రాన్సాక్షన్, అతి సన్నిహితత్వం. ఎవరైనా సరే, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరి మీద అతిగా చనువు అతిగా ఉండకూడదు. ఏది అతి సర్వత్ర సర్వత్ర వర్జయేత్, అతిగా ఏది చేసినా కూడా నష్టమే. అతిగా ప్రేమ పెంచుకోవడం, అతిగా సన్నిహితంగా ఉండడం, అతిగా మాట్లాడటం ఆసక్తి అన్నారు. అభిష్వంగ అంటే ఇంకా వాళ్ళు ఉంటేనే నా జీవితం, వాళ్లతోనే నా జీవితం, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, నా జీవితం అవుట్, ఇట్లా అనుకుంటూ ఉంటారు. చూసారా కొంతమంది ఊహలు అన్నమాట, అన్ని ఊహించుకుంటుంది మనస్సు. అందువల్ల తర్వాత వ్యథ చెందుతుంది. అనభిష్వంగ, అభిష్వంగ లేకుండా ఉండడం. ఎవరి మీద? పక్క వాళ్ళ మీద కాదు, నైబర్స్ మీద కాదు, ఆసక్తి లేకుండా ఉండడం, అత్యంత చనువు అభిమానం లేకుండా ఉండడం. ఎవరి మీద అంటే పుత్ర, నీ పుత్రుడి మీదనే, పుత్రిక మీద. దార, భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ అతిగా ఎప్పుడు కూడా అతి ప్రేమ, అతి చనువు అత్యంతంగా పెంచుకుంటాం తెలియకుండానే. తర్వాత బురదలో కాలేసినట్టు పడతాం. అంత ప్రేమ పెంచుకోబట్టే కదా, వాడు దూరం అయితే కష్టం, వాడు మాట్లాడకపోతే కష్టం, వాళ్ళు మన వైపు చూడకపోతే కష్టం, అన్నిటికీ కష్టమే. ఎందుకంటే అతి ప్రేమ. అటువంటి మనస్సు అలజడి చెందుతుంది ఎప్పుడు కూడా, అది శాంతంగా ఉండలేదు. దార, గృహ, ఇంటి మీద కూడా ఒకటే మమకారం. ఇంటి మీద ఉంటుంది కొంతమందికి అభిమానం, అబ్బా చెప్పలేం. పుత్ర, దార, గృహాదిషు ఆసక్తి, శక్తి లేకుండా ఉండదు. భగవంతుడిది ఇల్లు, భగవంతుడు ఈ వ్యక్తి, ఈ పుత్రుడు, పుత్రిక, కొడుకు, కూతురు, భర్త, భార్య కానీ, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటివి. ఏం పుట్టుకతను తీసుకొచ్చే వాళ్ళందరూ నువ్వు లేదే, భగవంతుడు ఇచ్చినవాడు. అందుకని భగవంతుడికి సంబంధించిన వాడు, నీకేం హక్కు లేదు వాళ్ళ మీద. హక్కు లేదంటే వినదు మనస్సు. నా ప్రాపర్టీ అండి వాళ్ళు అంటాం మనం. నీ ప్రాపర్టీ కాదు, భగవంతుడి ప్రాపర్టీ. ఇల్లు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే నీకు సొంతం అనేది ఏదీ లేదు. అసలు నీ బాడీ నీ సొంతం కాదు, అదే నీ చేతుల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అవతల వాళ్ళ మీద ఏమిటి కంట్రోల్? పుత్రధార గృహాదిశ ఆది పదార్థ, ఫ్లాట్, ఫ్లాట్, ప్లాట్, బంగారం, గొలుసులు, ఇవన్నీ ఉన్నాయి కదా మన యొక్క సనంజామ. ఇవన్నీ కూడా వాటి మీద ఆసక్తి లేకుండా ఉండడం, అభిష్వంగ లేకుండా ఉండడం, వాటి మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకోకుండా. పుత్రధార గృహాదిషు మొత్తం ఒక లైన్ అంతా కలిపి ఒకటే. పుత్రధార గృహాదిషు అసక్తి అనభిష్వంగ. తర్వాత నిత్యంచ సమచిత్తత్వం, ఎప్పుడూ సమచిత్తంతో ఉండాలి. ఎల్లప్పుడూ నిత్యం కష్టాలు వస్తూ ఉంటాయి, ఆ కష్టం కూడా మంచికే అనుకో, అంతా మన మంచికే, ఏది జరిగినా మంచికేనండి, భగవంతుడు అన్ని మంచికే చేస్తాడు అని చెప్పి అనుకున్నా అంటే బాధ ఉండదు. ఆ కాసేపు అట్టే భరించాలి. ఎందుకో ఇచ్చాడో ఈ యొక్క అనుభవాన్ని నాకు, ఈ కష్టాన్ని ఆయన, ఏదో ఉంటుంది కారణం, లేకపోతే ఎందుకు ఇస్తాడు? నా కోసమే ఏదో మంచికి అని అనుకోవాలి ఏది జరిగినా సరే. అది నిత్యంచ సమచిత్తత్వం. కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినాక సమంగా ఉండడం నేర్చుకోవాలి. చిత్తం అనేది సమంగా, సమచిత్తత్వం. నిత్య అనిత్య ఉపపత్తిషు, ఇష్ట అనిష్ట ఉపపత్తిషు, మొత్తం మళ్ళీ ఒకటే. సమచిత్తత్వం దేనియందు అంటే ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. ఇదంతా కర్మయోగం గురించేనండి చెప్పడం. ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టమైనవి లభించినప్పుడు, అనిష్టమైనటువంటివి, ఇష్టం కానటువంటివి జరిగినప్పుడు సమచిత్తత్వం. నాకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు ఇష్టపడడం నేర్చుకో, ఎందుకంటే నువ్వు ఇష్టపడకుండా ఉండడానికి ఇంకా నీ చేతుల్లో లేదు అది. ఇష్టమైనవి జరిగినప్పుడు పొంగిపోవద్దు, అనిష్టమైనవి జరిగినప్పుడు కుంగిపోవద్దు. ఉపపత్తిషు, అవి జరుగుతున్నప్పుడు అని అర్థం. తర్వాత మిగతావి చూస్తాం వచ్చేవారం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.